భయంకరమైనటువంటి ఎడ్లని జయించు, మా అమ్మాయిని మా సుందరీమణిని సేకరించు అనగానే వెంటనే కృష్ణుడు పంచిని బాగా బిగించి కట్టుకుని నడుముకి పైన ఉన్నటువంటి తువ్వాలతోటి బిగించి కట్టుకుని అమాంతగా చేతులులా కొట్టుకుని గోడ పైకెక్కి ఆ లోపలికి ఒక్కసారి దూకేట, దూకగానే అవి బెదిరిపోయాయి. ఆ తర్వాత మీదకు వస్తూ ఉంటే ఒకేసారి పిల్లవాడు ఎడ్ల బొమ్మలతో ఆడుకున్నట్టుగా ఆ కొమ్ములా పుచ్చుకుని ఈడ్చి పారేశాడు, కింద పారేశాడు, తోకతో లాగాడు, నాలుగు గుద్దులు గుద్దాడు, పిడిగుద్దులు పడగొట్టాడు, మంచి తాడోడి తీసుకుని దబ్బనంతో పొడిచినట్టుగా ఈ ముక్కుల దగ్గర సాధారణంగా ఏం చేస్తారంటే ఎడ్లకి ముక్కుతాడని వేస్తారు, ఓ పోటు పొడిచి దబ్బనంతో అందులోంచి లాగేస్తారనమాట తాడు. ఈయన ఏం చేసేట, వేలులో పెట్టి పొడిచేట, పొడవగానే ముక్కుకు జిల్లు పడింది, అందులో తాడేసి ఏడింటికి తాళ్ళు వేసి బంధించి ముక్కుతాడు, ఈడ్చి పట్టుకొచ్చి ఇదిగో ఎడ్లు అన్నట్ట. ఇవి నిజానికి మయాసురుడి కొడుకులు. మయుడు అనే రాక్షసుడు ఒకడు ఉన్నాడు, దానవశిల్పి, వాడి కొడుకులు. వాళ్ళు రాక్షసులు, శాపవశాత్తు దుర్వాసుడి శాపవశాత్తు ఎడ్లయ్యారు. ఎడ్లైన రాక్షసులు కదా, అందుకే ఎవరి చేతిలో లొంగకుండా ఉన్నారు. ఇప్పుడు నేను ముక్కుతాడేశాను గనక వీళ్లలో ఉన్న రాక్షస లక్షణం పోయింది, ఈ రోజు నుంచి నీకు వ్యవసాయానికి ఉపయోగపడతాయి ఈ ఎడ్లు, నేటి నుంచి 14 సంవత్సరాలు నీకు పొలాలు దుండి పెడతాయి, ఆ కాలంలో సస్యశ్యామలం అవుతుంది నీ పొలం అంతా కూడా, ఈ అయోధ్య నగరం అంతా సుసంపన్నం అవుతుంది, 14 ఏళ్ల తర్వాత ఇవి ఆయుర్దాయాన్ని విడిచిపెడతాయి, చచ్చిపోతాయి, ఆ తర్వాత తిరిగి మయుడి దగ్గరికి చేరిపోతాయి అని ఆ ఎడ్లిచ్చి ఆనందపెట్టాడు మామగారిని. ఆయనకు ఆశ్చర్యం కలిగింది, ఎంత భయంకరమైన ఎడ్లని క్షణాల మీద ఎలా భంజించాడు ఈయన, పైగా రాక్షసుల యొక్క పూర్వజన్మ రహస్యం కూడా తెలుసుకున్నాడు. సందేహము లేకుండా నారదుడు చెప్పినట్టు ఈతడు ఆది విష్ణు అనుకుని తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా నగ్నజిన్నామ కౌసల్య ఆసీద్ రాజాతి ధార్మిక, కోసల దేశపు రాజు కూతురు కనుక ఆవిడికి కౌసల్య అని పేరు, ఆవిడ అసలు పేరు సత్య, నగ్నజిత్తు కూతురు కనుక నగ్నజితి, ఆవిడ ఈ కృష్ణుడికి 6వ భార్య అయ్యింది. ఆ తర్వాత నాగ్నజితిని వెంట పెట్టుకుని కానుకలు కట్నాలు వెంట పెట్టుకుని రథం ఎక్కి వెడుతూ ఉంటే ఆ సమయంలో హారి ఈ దుర్మార్గుడు నగ్నజిత్తు పోటీ పెట్టి మనకి కాళ్ళు చేతులు విరగొట్టించి ఇప్పుడు కృష్ణుడికి ఇచ్చి కూతుర్ని పెళ్లి చేస్తాడు, ఇదంతా మోసం, ఇదంతా నాటకం అనుకుని ఇంత పూర్వం ఈ ఎద్దు వల్ల చావు దెబ్బలు తిన్న రాజులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క పరివారాలతో వాళ్ళంతా లక్షల సైన్యంతో కృష్ణుడి చుట్టుముట్టేశారట. చెయ్యి విరిగిపోయినా వాడు తన సైన్యంతో వచ్చాడు, ఎంతోమంది రాజులు, ఎంతోమంది కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, ముక్కులు విరిగిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలను వెంట పెట్టుకుని సైనికుల్ని వెంట పెట్టుకు వచ్చారట. 8 అక్షౌహిణీల సైన్యం అది. అంత సైన్యంతో వచ్చి కృష్ణుడు చుట్టుముట్టగానే అప్పుడు కృష్ణుడు అన్నాడు, బావా నువ్వు హాయిగా మా చెల్లెమ్మని తీసుకుని నీ దారి నువ్వు వెళ్ళు, నేనున్నానుగా నీకెందుకు అన్నట్టు అర్జునుడు. వెంటనే అర్జునుడు గాంధీవమని తన విల్లు ఎక్కుబెట్టి చండ పరంపరలు బాణాలను ప్రయోగించి, భయంకరమైన అగ్నిజ్వాలల వంటి బాణాలను ప్రయోగించి ఆ రాజులందరినీ 8 అక్షౌహిణీల సైన్యాన్ని 8 నిమిషాల్లో పీనుగు పెంటలు చేసి పారేశాడు. అర్జునుడు గాంధీవధారి, ఆయన ముందు వీడు ఎక్కడ అవుతారు? ఈ విధంగా అస్త్రశస్త్రాలతో వాళ్ళందరినీ నాశనం చేసేయగా మిగిలినటువంటి చిన్న చెతక వాడు పారిపోయారట. ఈ విధంగా కృష్ణుడి శరీరం మీద ఏగ వాలకుండా చేసి అర్జునుడు నాగనజితిని ఆయనతో పాటు పంపాడు. అప్పుడు అన్నాడు కృష్ణుడు, నాయన పెళ్లి సమయంలో నేను ధనుస్సు పట్టుకోవలసిన అవసరం లేకుండా నన్ను రక్షించావు కదా, కాబట్టి భవిష్యత్తులో మహాభారత యుద్ధంలో నీకే కష్టము లేకుండా నీ వెనక ఉండి, నీ ముందుండి, నీ పక్కనుండి, అన్ని చోట్ల ఉండి, నీ చుట్టూతో ఉండి నేను రక్షిస్తానని మాటిచ్చాడు. ఇందుకు ఇచ్చాడు మాట. తన భార్యతో పెడుతున్నప్పుడు తాను ఏ విధమైన కష్టము పడకుండా సాయం చేశాడు కదా, అందుకని భవిష్యత్ యుద్ధంలో నీకు నేను సాయం చేస్తాను, నీ కాయమునకు ఏ విధమైన గాయం కాకుండా నేను కాపాడతాను, నిన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తానన్నాడు. పరమాత్మ ఉపకారం పొందితే కొండంత ఉపకారం చేస్తాడు. అదికి ఎన్ని ఆయుధాలు దెబ్బలు తిన్నాడంటే కృష్ణుడు ఎంత చెప్పాలంటే అర్జునుడు మీద పడకుండా చాలా కష్టాలు పడ్డాడు. సంపూర్ణ భారతం విన్నప్పుడు అది విందురు కానీ. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడితో కలిసి అర్జునుడు వెళ్ళాట. ఇంకా 7వ భార్య పేరు భద్ర, శృతకీర్తి అని వసుదేవుడి చెల్లెళ్ళలో ఒక ఆవిడ ఉన్నది. మీకు ఇందాక చెప్పగా రాజాధిదేవి 3 ఆవిడ, 4వ చెల్లెలు వసుదేవుడి చెల్లెలు పేరు శృతకీర్తి. ఈవిడని కేకయ్య దేశపు రాజుగారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ కేకయ్య దేశపు రాజుగారికి ఈ శృతకీర్తి వల్ల భద్ర అని కూతురు పుట్టింది. శృతకీర్తే సుతాం భద్రాం ఉపయేమే పితృశ్వసు కైకేయీం భ్రాతృభిర్దత్తాం కృష్ణ సంతర్ధనాధిభిః. శృతకీర్తి అని పేరు కలిగిన తన చెల్లెల్ని వసుదేవుడు కావాలని కేకయ్య దేశపు రాజుగారికి ఇచ్చాడు. ఆ కేకయ్య దేశపు రాజుగారికి ఈ శృతకీర్తి వల్ల 8 కొడుకులు పుట్టారు. సంతర్ధనుడు, ఆతర్ధనుడు, ప్రతర్ధనుడు, ఉతర్ధనుడు, కీర్తర్ధనుడు, నిర్నిద్రతర్ధనుడు, జ్ఞానతర్ధనుడు, అభద్రతర్ధనుడు అని 8 కొడుకులుట. ఈ 8 కొడుకులు పుట్టిన తర్వాత ఆఖరున కూతురు పుట్టింది. కేకయ్య దేశపు రాజు గారి కూతురు కనుక కైకేయి కైక అని పిలువబడింది. కైక అంటే కేకయ్య దేశపు రాజు కూతురని. ఆవిడికి మరొక పేరు భద్ర. ఈ భద్ర చిన్నప్పటి నుంచి కృష్ణుడినే మనసా వాచ కర్మణ ఆయన భగవంతుడిగా గుర్తించి వరించింది. ఈ సంతర్ధనాదులు అనే సోదరులు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ నువ్వు పరమాత్ముడివి, మేమెప్పుడు నీ భక్తులం, పాండవులు నీకు స్వయంగా ఎలా అయితే కుంతి యొక్క కొడుకులు మేనత్త కొడుకులు, మేము కూడా మేనత్త కొడుకులమే, మమ్మల్ని కూడా ఆదరించు, మా చెల్లెల్ని స్వీకరించు అంటే మిమ్మల్ని కూడా పాండవులు చూసినట్టే చూస్తానన్నట్టు. అందుకే పాండవ కౌరవ పాండవులతో వీళ్ళు పాండవులకు సాయం చేశారండో. ఒక్క శిశుపాలుడు దంతభక్తుడు లాంటి వాళ్ళు విరోధించారు, కానీ సొంత మేనత్త కొడుకులైనా ఈ మేనత్త కొడుకుల్లో కైకేయ దేశపు రాజు గారు మాత్రం, అందుకే కేకయ అని మనకి భారతంలో భగవద్గీతలో వస్తుంది వీళ్ళు అనమాట. వాళ్ళు మొదటి నుంచి కృష్ణ భక్తులే, పాండవుల్లాగా వాళ్ళు కూడా ఉత్తములు, కాకపోతే వీళ్ళ పేరు పెద్దగా వినపడలేదు. యుద్ధరంగంలో చచ్చిపోయారు వీళ్ళు. ఈ 8 కూడా భీష్ముడి చేతిలో చచ్చిపోయారు. పాండవులకి సాయం చేసి ఈ 8 సంతర్ధనాదులు భీష్ముడితో పోరాడి చితక్కొట్టి భీష్ముడి చేతిలో చచ్చిపోయారు. భీష్ముడితో యుద్ధం చేసి ఎవడ బతుకుతాడు? ఆయన పరాక్రమం వేరు. అయినా వీళ్ళు ఎదిరించి 9వ రోజు యుద్ధంలో చచ్చిపోయారట. ఆ సంతర్ధనాదులు కృష్ణుడిని స్వయంగా బతిమాలి తీసుకొచ్చి తమ చెల్లెల్నిచ్చి పెళ్లి చేశారు. నిజం చెప్పాలంటే హాయిగా సాగిన పెళ్ళి ఇది. ఏ యుద్ధము లేకుండా, తగాద లేకుండా సొంత భావమరుదులు గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి మరీ తీసుకొచ్చి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా చేశారు. ఆవిడ 7వ భార్య భద్ర. ఇంకా 8వ భార్య మద్రదేశాధీశ్వరుడైనటువంటి శల్యుడనే ఒక ఆయన ఉన్నాడు. ఆ శల్యుడు పాండవులలో ఒకళ్ళు ఇద్దరైనటువంటి నకుల సహదేవులకి స్వయాన మేనమామ. మద్రదేశం అంటే ఇప్పుడు మ్యాడ్రిడ్ అని పిలువబడుతోంది. స్పెయిన్ ఉంది కదా, స్పెయిన్ రాజధాని పేరు మ్యాడ్రిడ్. ఈ మ్యాడ్రిడ్ని పూర్వకాలంలో మద్రదేశం అనేవారు. ఆ మద్రదేశపు రాజుగారులంతా మహావీరులు, వాళ్ళకి భుజబలం ఎక్కువ, కొంచెం తాగుడు అలవాటు కూడా వాళ్ళకి ఎక్కువ, అయినా సరే వీరులు వాళ్ళు. ఆ శల్యుడికి ఒక చెల్లెలు మాద్రి. ఆ మాద్రి పాండురాజుగారి భార్య. ఆ పాండురాజుగారి భార్య మాద్రి వల్ల నకుల సహదేవులు పుట్టారు. ఆ మద్రదేశపు రాజు అయినటువంటి శల్యుడికి లక్షణ అని ఒక కూతురు ఉన్నది. లక్ష్మణ, లక్షణ అని కూడా పిలుస్తారు. ఈ లక్షణ చిన్నప్పటి నుంచి కృష్ణుడే వరించింది. అందుకని కృష్ణుడు స్వయంవరానికి వెళ్ళి ఆవిడ దండ మెళ్ళో వేయగానే ఆవిడ తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఈ లక్షణ 8వ భార్య అనమాట. ఈ విధంగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, తర్వాత భద్ర, లక్షణ, ఈ 8 అష్టమహిషులు అనే పేరుతో ఆయన్ని చేరారు. నిజానికి ఈ 8 స్త్రీల రూపంలో ఉన్నారు. అష్ట ప్రకృతులు భిన్నాహ అష్ట ప్రకృతయ. వేదము 8 ఉన్నాయి. భగవంతుడు 8 కలిసి ఈ సృష్టిని నడుపుతాట. ఆ సృష్టిని నడిపే 8 పేర్లు సంస్కృతంలో శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య అంటే విద్య అవిద్య కలిపి. ఈ 8 కలిసి ఎప్పుడు భగవంతుడితో ఉంటాయి. మనం కూడా ఎంతో పోను అక్రూరస్తవంలో చెప్పుకున్నాం కదా, ఈ శక్తులతో సేవింపబడతాడని. ఆ శక్తుల్లో శ్రీ రుక్మిణిగా పుట్టిందనమాట. పుష్టి అనే ఆవిడ జాంబవతిగా పుట్టింది. తుష్టి అనే ఆవిడ సత్యభామగా పుట్టింది. ఇలా అనే ఆవిడే 4వ భార్య అయినటువంటి కాళిందిగా పుట్టింది. ఇలా 8 రూపాల్లో వచ్చి శ్రీకృష్ణుడిని సేవించే. శ్రీకృష్ణుడు ఈ అష్ట ప్రకృతుల యొక్క సేవ వల్లే సంపూర్ణ అవతారం అవుతాడు. రామావతారంలో ఇన్ని శక్తులు లేవు. అందుకే ఆయన మహిమలు చూపించకపోవడానికి గల కారణం అదే. ఈ 8 ఉన్నటువంటి పరమాత్మ సంపూర్ణ అవతారమై సంపూర్ణమైన మహిమలతో ఉంటాడు అని పేరు. అందుకని కృష్ణుడు తన అవతారంలో భిన్నాహ అష్ట ప్రకృతయ, 8 భిన్న భిన్నములుగా కనబడుతున్న ప్రకృతులని పైకి స్త్రీ రూపాల్లో ప్రదర్శించాడు. ఇది అంతరార్థం. అది తెలియక చాలామంది 8 భార్యలు అనుకుంటున్నారు. ఆయనలో ఉన్న ఈ శక్తులు, ఆయన అవతరించడానికి కూడా వచ్చే మాయలో ఈ 8 ఉన్నాయి. ఇది కాకుండా నరకాసురుణ్ణి సంహరించి 16,000 రాజకన్యకల్ని తీసుకొచ్చాడు. ఇక్కడే మీకు రహస్యం చెప్పాలి. వేదము కర్మకాండల్ని 3 రకాలుగా చెప్పింది. వేదములో 3 కాండలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఏమిటి? వేదములో 3 కాండలు ఉన్నాయి. వాటినే శంకరాచార్యుల వారు మనకి బాగా తేలికగా పద్మపాదుడికి మండన మిశ్రుడికి వివరించాడు. ఆ మూడు కండలు ఏమిటి? ఒకటి కర్మకాండ. కర్మకాండలో 80,000 మంత్రాలు ఉన్నాయి వేదాల్లో. వీటిని బ్రహ్మచారులైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ కర్మకాండను సేకరించారు. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాళ్లే ఈ 80,000 మంత్రాలు అనుష్ఠానం చేస్తారు. నేర్చుకోవడం అందరూ నేర్చుకున్నా అనుష్ఠానం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాళ్లే చెయ్యాలి. అందుకే ఏ మంత్రాలు ఎవడు పెడితే వాడు చదవకూడదు అంటే బ్రహ్మచర్య దీక్ష కలిగిన వాళ్ళే ఈ 80,000 చదవాలి. ఉపాసనాకాండను ఉన్నది. ఈ ఉపాసనాకాండలో 16,000 మంత్రాలు ఉన్నాయి. ఆ 16,000 మంత్రాలని గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్లే చెయ్యాలి. అది ఉపాసనాకాండ. అందుకే ఉపాసనాకాండ మనకి గృహస్థాశ్రమం వాళ్ళకి. ఊరికి అండం అంటున్నాం కానీ ఉపాసన అని అందరికీ ఉపాసన పనికిరాదు. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకే 16,000 మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రాలని గురువులు మీకు వాటినే ఇస్తారు, కొత్త వాటిని ఇవ్వకూడదు. మూడవది జ్ఞానకాండ. ఇందులో 4,000 మంత్రాలు ఉన్నాయి. వీటిని వానప్రస్థము అనే పేరుతో ఉన్న ఆశ్రమానికి వెళ్ళిన వాళ్ళు, అంటే చిట్ట చివర సన్యసించి అడవిలో జీవించేవారు చాలామంది, గృహస్థాశ్రమం నుంచి వైరాగ్యం పొంది వెళ్ళి వానప్రస్థంతో గడిపేవాళ్ళు దీన్ని సేకరిస్తారు. ఈ మూడు సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు నేర్చుకోవాలి. అందుకే జగద్గురువులు అంటే ఈ మూడు కాండలు ఉన్నవాళ్ళు, వాళ్ళ స్థాయి వేరు గనక జగద్గురువులు అన్నారు. ఇప్పుడు ఇంతకీ ఉపాసనాకాండలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 16,000 మంత్రాలు. ఈ 16,000 మంత్రాలు ఎవరి దగ్గర ఉండాలి? గృహస్థాశ్రమంలో. అందుకే కృష్ణుడు పరిపూర్ణ అవతారంతో గృహస్థాశ్రమంలో చేరి ఈ 16,000 మంత్రములను 16,000 స్త్రీలుగా మార్చి తాను సేకరించాడు. ఇది అంతరార్థం. ఇప్పుడు ఈ 16,000 మందిని ఎవరు చెరబట్టారని చెప్పాను? నరకాసురుడు. నరక శబ్దమునకు అర్థం ఏమిటి? మరొక అర్థం భౌమాసురుడు, భూమిపుత్రుడు. అనగా మన శరీరం, మన శరీరమే నరకం అంటే. ఈ నరకంలో 16,000 మంత్రములు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి. ఈ 16,000 ఈ శరీరం అనే చెరలో ఉన్నాయి. వీటిని చెర విడిపించడమే కృష్ణుడు చేసిన పని. మనలో ఉన్న 16,000 అత్యద్భుతమైనటువంటి నాడులు ఉన్నాయి. ఈ నాడులు 16,000 మంత్రములు లోపలు ఉన్నాయి. ఇవి కనుక సక్రమంగా వినియోగించుకోకపోతే అవి చెరబట్టినట్టు అవుతాయి. నీలో శక్తి ఉందండి, ఈ శక్తిని పట్టించుకోవడం లేదు. నీలో ఉన్న భగవంతుడిని గుర్తించకుండా దీన్ని పాడు చేస్తే అప్పుడు ఈ లోపల ఉన్నవాడు ఏమైపోతాడు? భగవంతుడు. మనందరిలో భగవంతుడు ఉన్నాడు. ఈ భగవంతుడిని గుర్తించం, ఆత్మజ్ఞానం లేదు, ఇష్టం వచ్చినట్టు వ్యసనాలకు గురయ్యాం, నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నాం, చెయ్యరాని పనులు చేస్తున్నాం. అప్పుడు ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడే, ఈ శరీరంలో ప్రవేశించి 16,000 మంత్ర రూపాల్లో నానాయాత్ర పడిపోతాట. అప్పుడే వీడికి నరకం వచ్చి దరిద్ర జన్మ వస్తుంది. మానవ జన్మ ఎత్తామంటే మనం ఎవరో గుర్తించాలి. అంతేగాని నోటికి వచ్చినట్టల్లా దేవుడు లేడు, దెయ్యము లేదు, కృష్ణానది లేదు, పుష్కరం లేదు, మీ మోహం అంటూ ఎర్రజెండా బుచ్చి కడితే వాళ్ళంతా పరమపాపత్తులు, వాళ్ళు నరకాసురులు. వాళ్ళ శరీరంలో ఈ 16,000 మంత్రములు ఆడవాళ్లలో ఏడుస్తూ ఉంటాయి. ఆ ఏడ్చిన వాళ్ళని విముక్తి పొందించడమే కృష్ణుడు నరకాసుర వధ చేయడం అంటే. అందువల్ల పైకి నరకాసురుడిలా కనపడుతున్నవాడు ఈ వేదమతానికి అతీతముగా భయంకరమైన మంత్రములను నాశనము చేసి స్వేచ్ఛగా తిరిగేటటువంటి వ్యసనపరుడైన నీచుడు అని అర్థం. అందుకే భౌమాసురుడు అని కూడా వాడికి పేరు. మన శరీరమే నరకం. ఈ నరకంలో ఉన్నటువంటి మంత్రములే ఈ స్త్రీలు. ఈ శరీరం అనే చెరలో ఉన్నటువంటి వాడిని కృష్ణుడు విడిపించటమే 16,000 కన్యకలకి విముక్తి కలిగించడం. ఒకసారి ఈ నరకాసురుడు మామూలుగా పుట్టినవాడు కాదు, వాడి జాతకం కూడా చాలా గొప్పదండి. మూర్ఖుడైపోయి అజ్ఞానంలోకి వెళ్ళాడు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళ నాస్తిక మార్గంలోకి వెళ్ళి లోకాన్ని పాడు చేస్తున్న వాళ్ళంతా మంచి మంచి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు తెలిసిన అత్యంత పవిత్రమైన వంశాల్లో, వేద పండితుల వంశాల్లో పుట్టి కూడా నక్సలైట్లో చేరే దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. దరిద్ర పార్టీలోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కర్మది, వాళ్ళ కర్మ పూర్వపాపం. ఏ పూర్వం శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోంచి బయటకు వచ్చాట. యోగ నిద్రలోంచి బయటకు రాగానే ఆ సమయంలో భూదేవి ఆయనకి ఎంతో సేవ చేసింది. ఆ సేవకి మెచ్చుకుని నీకేం కావాలంటే సంతానం ఇమ్మంది, ఇప్పుడే నిద్రలోంచి వచ్చాను కనుక నీకు సంతానం ఇస్తే అది లోకానికి నష్టం అంటే వినిపించుకోకుండా నీ వల్ల సంతానం కావాలంది. వెంటనే ఆయన ఆశీర్వదించాడు. ఆ క్షణమే గర్భం ధరించి ఇద్దరు పిల్లల్ని కన్నది భూదేవి. యోగ నిద్రలో నుంచి బయటకు వచ్చినప్పుడు పొందిన సంతానం అవ్వటం వల్లే, ఆ మత్తు స్వామిని ఇంకా వదలకుండా ఉన్నప్పుడు పుట్టడం వల్లే వాళ్ళు మత్తులు పుట్టారు, ఉన్మత్తులు. అందుకే శాస్త్రం ఏముంటుందంటే నిద్దట్లోంచి అప్పుడే మెలకు తెచ్చుకున్నప్పుడు ఎవడైనా సంతానం పొందితే ఆ పిల్లలు కూడా అంత దౌర్భాగ్యులు పడతారు. అస్తమాటు వాళ్ళు లోకాన్ని పాడు చేస్తారు. వాళ్ళు తమో గుణులు పుడతారు. ఆ ఇద్దరు కొడుకుల్లో ఒకడు పుట్టి పుట్టగానే, ప్రభు నాకు రూపం వద్దు, నన్ను అపవిత్రుడిగా మా అమ్మ పుట్టించింది, లోకానికి ఏదైనా మేలు చేసే ఉపకారం చేసే రూపం నాకు ఇమ్మంటే అయితే ఓ పని చెయ్యి, ఈ రోజు నుంచి నిన్ను ఒక లోకంగా మారుస్తున్నాను, నరకలోకం అనే పేరుతోటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి పాపాత్ముల్ని శిక్షిస్తూ కుంభీపాకము రౌరవం వంటి అనేక కుండములతో పాపాత్ముల్ని శుద్ధి చెయ్యి అని మొదటి కొడుకుని నరకలోకంగా మార్చాడు. అంటే భూదేవికి విష్ణువుకి పుట్టిన మొదటి కొడుకు నరకలోకం, ఇదిగో రెండవడు నరకాసురుడు. వీడు మాత్రం మహాతమో గుణంతో పుట్టి నాకు స్త్రీ సంభోగం కావాలి, లోకాలను పీడించడం కావాలన్నట. చూసావా భూదేవి, ఇలాంటి పాపాత్ములు పుడతారనే నిన్ను సంతానం వద్దంటే వినలేదు. అయినా సరే మరి వాడు కోరాడు కనుక, కొడుకు కనుక నువ్వు వాడికి వరాలు ఇస్తావో లేక నాశనమే చేస్తావో అంటే, మా అబ్బాయిని నాశనం ఎలా చేస్తానండి, ఎంత దుర్మార్గుడైనా నా కొడుకే కదండి అని వాడు కోరిన వరాలు ఇచ్చింది. పైగా ప్రభు మీ వైష్ణవస్త్రం నాకు ఇవ్వండి అన్నది. ఆ వైష్ణవస్త్రాన్ని వాడికి ఇచ్చిందిట. ఆ వైష్ణవస్త్రంతో వాడు చెయ్యరాని పనులు చేశాడు. అప్పటి నుంచి వాడు వచ్చి ఏం చేశాడు, భూదేవి దగ్గర గారం గనక కన్న తల్లి చేసిన గారం వల్ల ప్రాగ్జ్యోతిషపురం అనే ఒక పురాన్ని నిర్మించుకున్నాడు. అదే ఇప్పుడు అస్సాములో గౌహతి, దానికి ప్రాగ్జ్యోతిషం అని పేరు. నేను యూట్యూబ్లో పెట్టించాను, ఇంటికి వెళ్ళగానే వద్దిపత్తి పద్మాకర్ అస్సాం గౌహతిని కొట్టండి, అందులో ఈ ప్రాగ్జ్యోతిషపురం అంతా చూపించాను. నాతో పాటు తీర్థయాత్రలకు తీసుకెళ్ళి 2010 మే నెలలో అయితే అక్కడ బాగుంటుంది. ఎందుకంటే అక్కడ చాలా చలిగా ఉంటుంది. వేసవి కాలంలో అయితే ఆ ప్రాంతంలో ఉంటాం, కిందకి దిగొస్తే మళ్ళీ చలి ఉండదు, ఆ కొండ మీద మాత్రం అంత చల్లగా ఉంటుంది. అక్కడ నరకాసురుడు నవగ్రహాలకు గొప్ప ఆలయం కట్టించాడు. ఆ ఆలయానికి రోజు దండం పెట్టుకున్నంతకాలం వాడికి చావు లేకుండా వరం ఇచ్చింది భూదేవి. అందుకే వాడు ఆ నవగ్రహాలకు దండం పెట్టాడు. పోయే కాలం వచ్చి కృష్ణుడితో దండయాత్రకి వెళ్ళినప్పుడు, కృష్ణుడిని చంపడానికి వెళ్ళినప్పుడు మాత్రం బోడి నవగ్రహాలకు దండం పెట్టడం ఏమిటని వాటిని తిట్టి వెళ్ళాట, చచ్చిపోయాడు. నవగ్రహాలని తిట్టితే, నవగ్రహ అనుగ్రహం లేకపోతే ఎంతటి వాడైనా నశించిపోతాడు అనడానికి ఉదాహరణ ఈ నరకాసురుడు. అక్కడ గ్రహాలు లోకశ్రేయస్సు కోసం పుట్టాయి, అందుకే ఏ గుళ్ళో అయినా నవగ్రహాలు ఉండవలసిందే, ఎంత గొప్పవాడైనా వాటికి అభిషేకం చేయవలసిందే, అది ఈశ్వరాజ్ఞ. ఈశ్వరుడు చెప్పాడు, నా గుళ్ళోకి వచ్చిన ప్రతి వ్యక్తి నవగ్రహాలని భక్తితో గౌరవించి పూజించినట్టయితే వాళ్ళకి అప్పుడు నా సంపూర్ణ కటాక్షం వస్తుంది. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయకపోయినా నమస్కరించకపోయినా శివానుగ్రహం లభించదు. శివపురాణంలో ఉంది అది. శివుడు వాళ్ళకి ఆ వరం ఇచ్చాడు. ఎందుకంటే గ్రహాలు 9 శివుడే గ్రహాలుగా మార్చాడు కనుక. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇక మీద ఎప్పుడు గుళ్ళోకి వచ్చినా శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణ చెయ్యాలి. నవగ్రహ ప్రదక్షిణ చేశాక మరి ఎవడు చెప్పాడో కాళ్ళు కడుక్కోమని, కాళ్ళు కడుక్కోకూడదు, కడుక్కుంటే మీకు ఆ శక్తి పోయినట్టే. అసలు శాస్త్రంలో శివపురాణంలో కానీ లేక నవగ్రహ అనుగ్రహాలకు సంబంధించిన పుస్తకాల్లో కానీ వాళ్ళు మహాత్ములు కాళ్ళు కడుక్కోకుండా వెడితేనే మీకు సంపూర్ణ ఫలితం వస్తుందని చెప్పారు. ఒక్క శనివారం నాడు ప్రత్యేకంగా తైలాభిషేకం చేసుకున్నప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోమన్నారు. ఎందుకంటే ఆ తైలం పూర్వం మనమే స్వయంగా పోసేవాళ్ళం. ఆ తైలం మన కాళ్ళ మీద చినుకుల కింద చిందులు పడుతుంది, ఆ చిందులతో ఇంటికి వెళ్ళకరానాయనా, అందుకని కాళ్ళు కడుక్కోమన్నారు. అంచేత తైలాభిషేకం చేయించుకున్నప్పుడు తప్ప తక్కిన వేళల్లో నవగ్రహ ప్రదక్షిణ చేశాక ఇంటికి వెళ్ళాక కాళ్ళు కడుక్కోవాలి, తప్ప ఇక్కడ కడక్కండి. అసలు కాళ్ళు కడక్కూడదు, ఇంట్లోకి అలా వెళ్ళి అప్పుడు ఆ శక్తితో తదనంతరం ఇంకేదన్నా పని చేస్తే వారికి నవగ్రహముల యొక్క సంపూర్ణ కటాక్షం లభిస్తుంది. ఇది నేను రాసిన నవగ్రహాలు అనుగ్రహాలు అనే పుస్తకంలో చాలా కాలం క్రితం రాశాను. ఆ పుస్తకం మళ్ళీ ఉంది కాబట్టి పునఃముద్రణ చేసుకుని వాడుకోవచ్చు మీరు ఎవరైనా కావాలంటే. ఎందుకు చెబుతానంటే, ఆ నవగ్రహములకు ఒక ఆలయం కట్టి ప్రాక్ జ్యోతిషపురం అని పేరెట్టేట్టు వాడు దానికి, ఆ ఊరికి. ప్రాక్ అంటే తూర్పు దిక్కున ఉన్న, జ్యోతిషపురం నవగ్రహములతో కూడిన నగరం. జ్యోతిశాస్త్రం అంతా గ్రహాల మీద నక్షత్రాల మీద ఉంటుంది కనుక ప్రాక్ జ్యోతిషపురం అని పేరెట్టాడు. ఎప్పుడో యోగ నిద్రలోంచి బయటకు వచ్చినప్పుడు పుట్టిన వాడు. వాడు ఎన్నో పాపాలు చేశాడు, భూదేవి గారం వల్ల రెచ్చిపోయాడు వాడు. ఒక రోజున ఇంద్రుడి తల్లి అదితి దగ్గరికి వెళ్ళాడు. అదితికి కుండలాలు ఉన్నాయట. ఆ కుండలాలు ఎక్కడుంటే అక్కడ వర్షం బాగా కురుస్తుంది, అందుకని ఆ కుండలాల్లో పీకేశాడు వాడు. చెవుల యొక్క కన్నాలు తెగిపోయాయట. ఎంత దుర్మార్గుడండి వాడు. అదితి యొక్క కుండలములు పీకేశాడు. పాపం అదితి గొల్లును ఏడుస్తూ ఉంటే, ఏ మా రాక్షసులందరినీ మీ వాళ్ళు చంపలా, నీ చెవులకి కన్నాలు బాగా తెగేగా ఇంకే జీవితంలో కుండలాలు పెట్టుకో అని తిట్టుకుంటూ పోయాడు. వరుణుడి గొడుగు పట్టుకుపోయాడు వాడు. నారదుడి చేత, ఏ నారద నా మీద పాట పాడన్నట్ట. నారదుడు, నేను ఎప్పుడు నారాయణ అంటానంటే నారాయణ నామస్మరణ తీసేసి నా మీద పాడన్నట్టు వాడు. అప్పచేత నరకాసురుడి మీద నారదుడు పాడాడండి. నిజంగా దీపావళి అనే సినిమా ఉంది, అందులో సముద్రవల వారు అద్భుతంగా రాశారు ఈ విషయంలో. నారదుని యొక్క టెక్నిక్ అన్నమాట. ఆయన ఏమంటాడు తెలుసా, మృతికి భీతల్లని భుజబల్ల సంపద, మృతికి భీతిల్లని భుజబల్ల సంపద, అదితి కొండలముల దోచుకునే వీరము కలిగెను నీకి భువిని భళ భళ కరుణ జోడవయ్యా. ఎంత అద్భుతంగా అంటాడు చూడండి. అంటే కృష్ణుడి మీద పాడవలసిన పాటను పట్టుకొచ్చి నరకాసుడి మీద పాడాలి. అందుకని ఏమన్నాడు అనడమే, నువ్వు మృతికి భయపడవు, అదితి కుండలాలను దోచుకునే వీరత్వం ఉన్నది అని. ఇంతవరకే మనం తీసుకుందాం మిగతా పాట అంతా అక్కర్లా, ఆ పాట అంతా పాడుకునేవాడు బయటికి వెళ్ళి పాడుకోండి. అయ్యాక పురాణం అయిపోయాక మైక్ ఆయన ఇస్తాను, ఆయన ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వండి. అందుకని ఒకవేళ ఇస్తే ఎవరన్నా పాడినా పాడొద్దంటట. అందువల్ల ఎవరన్నా పాడితే వాడు పాడుతారు కానీ అది పక్కన పెడితే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అప్పటి నుంచి వాడు రెచ్చిపోయి లోకాలను పీడించి 16,000 మంది రాజకన్యకల్ని చెరసాల పాలు చేశాడు. ఈ విషయం కృష్ణుడి చెవికి వచ్చింది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి నారదుడు వచ్చి, ప్రభు దుర్మార్గుడు నరకాసురుడి దగ్గర ఆడవాళ్ళంతా చెరబడి ఏడుస్తున్నారు రక్షించమంటే, ఆ సమయంలోనే ఇంద్రుడు కూడా వచ్చాడు. వచ్చి శ్రీకృష్ణుడి పాదాల మీద పారిజాత పుష్పాలు వేసి కాళ్ల మీద తలపెట్టి నమస్కరించాడు. ఇంద్రుడు తన కిరీటకాంతులు శ్రీకృష్ణుడి పాదములకు సోకుతూ ఉండగా నమస్కరించి, అదితికి కుండలాలు పోయాయి, కన్నములు పోయాయి, ఇప్పుడు ఆ కన్నాలు నువ్వే ఇవ్వాలి, కుండలాలు నువ్వే ఇవ్వాలి, వరుణుడు గొడుగిప్పించు, మమ్మల్ని నరకాసురుడు ఏడిపిస్తున్నాడు, అమృతపానం చేయలేకపోతున్నాం, ఆ దుర్మార్గుడిని ఏమన్నా చేద్దామంటే వాడు భూదేవి పుత్రుడు, మా చేతిలో చావులేదు, నువ్వే చంపాలి వాణ్ణి, తండ్రి చేతిలో తప్ప వాడికి ఎవడికి చావులేదు. చాలామంది అనుకున్నట్టుగా నరకాసురుణ్ణి సత్యభామ చంపిందనేది ఒట్టి అబద్ధం, కల్పిత కథ. ఏ భాగవతంలో ఏ పురాణంలో ఉండొచ్చు, ఎలా కల్పిస్తారో తెలియదు, కానీ ఈ సినిమా వాడు కదో సరదా, లేనిపోయినవన్నీ సృష్టిస్తారు. నీ చేతుల్నే చావు ఉన్నదనగా ఆ క్షణం ఈయన ఏం చేశాడు, గరుడారమ్మన్నట్ట. గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడి మీద ఎక్కి వెళ్ళబోయేలోపు సత్యభామాదేవి అంది, స్వామి నేను వస్తానండి. దేవా నీవు నిశాట సంఘములను దీపించి చెండాడ నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు గదా ప్రాణేశ, మన్నించి నన్నీ వెంటంగుని పొమ్ము, ఏనుకని ప్రీతించూచి ఏ తెంచి ఈ దేవీ సంఘము కల్ల చెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్. దేవా దేవా, నీవు యుద్ధం చేస్తూ ఉంటే చాలా బాగుంటుందని ఎందరో చెప్పారో, ముచ్చటగా ఉంటుందట. నీవు ధనుష్టంకారం చేసి బాణములు ప్రయోగించి శత్రువుల కాళ్ళు చేతులు కీళ్ళు కళ్ళు అన్నీ నరికి నేల మీద పారేస్తూ ఉంటే రక్తం ఏర్లై ప్రవహిస్తుందని, భయంకర శత్రువులు నిన్ను చూడగానే వణికి పారిపోతూ ఉంటారని పెద్దలు చెప్పారు. ఆ పరాక్రమం చూసే అవకాశం ఎంతవరకు రాలేదు. ఇప్పుడు నేను నీతో పాటు గరుత్మంతుడి మీద ఆకాశంలో ప్రయాణం చేసి వస్తాను, విమానంలో ఎగరాలని నాకు కోరికగా ఉన్నది. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళావంటే నీతో కూడా వచ్చి నీ యుద్ధ పరాక్రమం చూసి, వచ్చిన తర్వాత ఈ మిగతా భార్యలతోటి చూశారా మహారాజు గారితో నేను ఒక్కదాన్నే వెళ్ళా, నేనే ఆకాశయానం చేశాను, భర్త యొక్క పరాక్రమం కళ్ళారో చూశాను అని చూడని వాళ్ళకి వర్ణించి చెబుతానండి ఆవిడ. ఆవిడ కోరికది అందరెదురుగుండా నేనే వెళ్ళాననిపించుకోవాలి, నేనే చక్కగా వర్ణించి చెప్పాననిపించుకోవాలి, ఆ భాగ్యం నాకు ప్రసాదించవా అంటే ఆయన చిరునవ్వు నవ్వి, సత్యభామ యుద్ధం అంటే మాట్లాడుకుంటున్నావా, ఇక్కడ నువ్వు రోజు ఉద్యానవనానికి వెళ్ళి పువ్వులు కోసేటప్పుడు అక్కడ ఏం వినపడతాయి, సమద పుష్పం దయ ఝంకారములు కావు భీషణ కుంభీంద్ర బృహితములు. తోటలో పువ్వుల మీద వాలి తుమ్మెదలు ఝంకారం చేస్తాయి, నీకు అక్కడ తుమ్మెదల ఝంకారాలు వినబడవు, భయంకరమైన ఏనుగుల ఘేంకారములు వినబడతాయి. ఝంకారం అయితే ఆనందం, ఘేంకారం వణికిస్తుంది జాగ్రత్త. నీకు ఇక్కడ రోజు చెలికెత్తులు పువ్వులు వేస్తున్నారు మెడలో, అక్కడికి వెళ్తే పువ్వుల దండలు వేయరు, బాణాల దండలు వేస్తారు. నేల మీద సరదాగా పువ్వులాట్ల కోసం పరిగెత్తడం కాదు, ఆకాశంలో వేగంగా గరుత్మంతుడు పెడుతూ ఉంటే ఆ గాలికి తట్టుకోలేక గుండెలు లటుక్కును కొట్టుకుంటాయేమో ఆలోచించు. కన్యా నీవేడ రణరంగ గమనమేడ మరలి ఒత్తును వైనమ, వలదు వలదు, నువ్వేమిటి రణరంగానికి ఏమిటి, వెంటనే వచ్చేస్తాను, నా మాట విని ఇక్కడే ఉండంటే ఏమైనా నేను మీతో వస్తాను, రాకపోతే నా మీద ఒట్టండి. ఇహి ఈవిడ ఎలా ఒట్టెడుతుందిలేండి. అందుకని అలాగే అంత ముచ్చటగా ఉంటేరా అని వెంటనే ఏం చేశాడు, ముందు ఆవిడ్ని కూర్చోబెట్టుకుని వెనక తాను కూర్చుని గరుడు వీపు మీద బయలుదేరారట. మంచి విశాలమైన గరుడుని యొక్క వీపు మీద కూర్చుని ఇద్దరు బయలుదేరారు. అసలు వాడికి కళ్ళు తిరగడం లేదు, ఇంకోటి లేదు, సహజంగా ధైర్యం పక్కన పెడదాం, పరమాత్ముడు సంపూర్ణంగా ఆమెను అనుగ్రహించాడు. ఆవిడ దుర్వాస మహర్షి యొక్క అంశతో పుట్టిందండు, అది దుర్వాసుడి యొక్క అంశయే. దుర్వాసుడు ఒకప్పుడు విష్ణువుని అంబరీషోపాఖ్యానం అయిపోయాక, అంబరీషుడి వల్ల నేను తెగ తిరిగాను, నీ పాదాల మీద పడ్డాను, నువ్వు నాకు అభయం ఇవ్వలేదు, కాబట్టి నేను నీ భార్యనై నిన్ను కాస్త పీడించాలని నా కోరికగా ఉంది, నువ్వు నన్ను బాగా లోకాలన్నీ తిప్పావు కదా, అందువల్ల కాలితో నిన్ను తన్నాలని తీస్తోందన్నట్ట. ఇప్పుడు కుదరదు కానీ సత్యభామ అనే పేరుతో పుడతావు, నువ్వు దుర్వాసుడిగా ఉండగా నీలో ఉన్న ఆత్మ కొంత బయటకు వచ్చి సత్యభామగా పుడుతుంది, అప్పుడు పగ తీర్చుకుంది కానీ అన్నట్టు సాయివారు. అందుకనే ఆవిడ సత్యభామ అంటే సాక్షాత్తు దుర్వాసుని యొక్క అంశతో పుట్టినట్టుగా బ్రహ్మవైవర్త పురాణం చెబుతున్నది, భాగవతంలో ఉండదు కానీ. అందుకే ఆవిడ దర్జాగా వెళ్ళింది, ఆయన అనుగ్రహంతో హాయిగా వెళ్ళింది. ఈ నరకాసురుడు ఉన్నటువంటి నగరం చుట్టూత జలదుర్గం, శస్త్రదుర్గం, అగ్నిదుర్గం, గిరిదుర్గం, పాశదుర్గం అని 5 దుర్గాలు ఉన్నాయి. అంటే వరుసగా కొండ మీద కొన్ని కోటలు, అగ్నితోటి చుట్టూతో ఒక కోట కింద కట్టేశాడు. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, చక్రంతో గిరిదుర్గాలు నరికేశాడు, జలదుర్గాన్ని కత్తితో నరికేశాడు, బాణములతోటి ఈ మిగిలినటువంటి దుర్గాన్ని సమూలంగా నాశనం చేశాడు. అగ్నిదుర్గం అని ఒక దుర్గం కట్టాట. అంటే ఆకాశం అంతా అగ్నిజ్వాలలతో ఉండి ఎవడన్నా కిందకి దిగాలనుకుంటే భస్మం చేసేస్తాయి అగ్నిజ్వాలలు. వాటిని ఏం చేశాడు ఈయన, శంఖం ఊది అందులోంచి నీరు తెప్పించి ఆ నీటితో మొత్తం అగ్నిదుర్గాన్ని నాశనం చేశాడు. మురాసురుడు అని ఒకడు ఉన్నాడు, మొర అని పేరు కలిగిన రాక్షసుడు. ఆ రాక్షసుడికి 5 తలలు ఉండేవి. వాడు తన మాయతో చుట్టూత పాశములు ఏర్పాటు చేశాడు. ఆ పాశములు ఎటువంటివో తెలిసినా ఇళ్లలో మీరు గ్రిల్స్ పెడతారు చూసారా, అలాంటివి అన్నమాట. మెష్ అని పెడతారు కిటికీలకి, అందులోంచి లోపలికి దోమలు కూడా రావు. అంత చిక్కని మురపాశములు పెట్టాట. ఆ పాశములు ఒక్క నరకాసురుడి యొక్క భటులు తప్ప ఇంకెవ్వరూ లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవు. ఎవడన్నా అడుగు పెడితే అవి వాడికి షాక్ కొట్టినట్టే చచ్చిపోతాడు వెంటనే. కొన్ని లక్షల వోల్టుల విద్యుత్ అందులో ప్రవహించేదట ఆ రోజుల్లో. అటువంటి పాశములు ఉండడం వల్లే శత్రువులు లోపలికి వెళ్ళలేక దానికి తగిలి చచ్చిపోయేవారు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, చక్రాన్ని విడిచిపెట్టి ఈ చక్రం ముందు ఈ విద్యుత్ ఎక్కడ పనిచేస్తుంది దాంతో ఆ పాశములన్నీ పట్టపట్టపడ్డ నరికేసి అమాంతంగా మురాసురుడు ఉన్నటువంటి చెరువు దగ్గరకు వచ్చాడు. నరకాసురుడి నగరం మధ్యలో పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో మురాసురుడు నిద్రపోతాడు అడు జలరాక్షసుడు. అక్కడికి వెళ్ళి శంఖం ఊదాడు ఈయన. దాంతో మురాసురుడు లేచి 5 తలకాయలులా ఊపుకుంటూ ఒక శూలాన్ని గరుత్మంతుని మీదకి విసిరితే ఆ శూలాన్ని నరికి వాడు 5 తలలు చక్రంతో నరికి పారేశాడు కృష్ణుడు. మొర అనేవాడిని చంపాడు గనక మురారి మురవైరి అని పేరు వచ్చింది. అప్పటి నుంచి మురారి అంటే మురాసురుణ్ణి చంపినవాడు అని అనమాట. అందువల్ల అప్పటి నుంచి ఆయనకి మురారి మురవైరి మురాసుర భంజనుడు అని పేరు వచ్చింది. ఈ విధంగా వాడిని సంహరించగానే వాడే బలం అసలు ఈ నరకాసురుడికి. దాంతో వాడు ఆగ్రహించి తన కొడుకులతో పరివారంతో వచ్చాడు. ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని చూసి హఠాత్తుగా సత్యభామ గరుత్మంతుడి మీద లేచి నిలబడి, స్వామి నాకు ఇవ్వకూడదా విల్లందిట, నువ్వు బాణవిద్య నేర్చుకున్నావా అంటే బాణవిద్య నేర్చుకున్నానో లేదో ఏమో నాకు యుద్ధం చేయాలనిపిస్తోంది, ఆ శారంగం ఇవ్వండి అంది. ఆయన నవ్వి పుచ్చుకో అన్నాడు. ఆ అండంలో కూడా ఎంత చమత్కారంగా అన్నాడో తెలుసా, లేమా దన్నుజుల్ల గెలువగలేమా నీవేల కడగి లేచితి విటురాలే మానుమానవే నిన్ లేమా విల్లంది కొనుము లేలన్ కేలన్. లేమా అంటే స్త్రీ అనర్థం. లేమా అంటే ఓ భామా ధనుజుల గెలువగలేమా, ఆ మాత్రం రాక్షసులు మేము జయించలేమా, నువ్వెందుకు లేచావు, కాదు కూడదు నువ్వు యుద్ధం చేస్తానంటే లే మా విల్లంది కొనుము నా విల్లందుకో అని ఈ విధంగా తన విల్లిచ్చాడు. ఆయన చేతితో ఆవిడ వేళ్లు తాకి ఆ విల్లు ఇవ్వగానే ఈయనలోంచో చైతన్యం ప్రవేశించి ఎప్పుడూ జీవితంలో కర్ర కూడా వంచలేదట ఇంటి దగ్గర, వెదురు కర్ర వంచలేదన్నారు. ఓచన కర్ర వంపని పయోరుహలోచన అంటాడు నాచన స్వామన. ఓచన కర్ర వంచన ఆవిడ ఎంత విల్లు పట్టుకుని వంచిందిట, అమ్ములు పొది వెనక పెట్టుకుందిట, ఒక్కొక్క బాణం తీసేట పటా పటాప వేసేస్తుంటే అసలు ఎప్పుడు బాణం తీస్తుందో ఎప్పుడు వేస్తుందో తెలియలేదు. లక్షల బాణాలు వచ్చి పడ్డాయి. నరకాసురుడి సైనికులు 500,000 మందిని 22 నిమిషాలలో వధించింది ఆవిడ. అసలు ఆవిడికి ఆశ్చర్యం కలిగింది ఎలా యుద్ధం చేసిందో. ఈ విధంగా యుద్ధం చేస్తుంటే నరకాసురుడు కొడుకులు చచ్చిపోయారు, సైన్యం అంతా పోయింది. దిష్టి బొమ్మల నరకాసురుడు ఒక్కడే యుద్ధరంగంలో రథం మీద మిగిలిపోయాట. ఆ విధంగా ఆవిడ యుద్ధం చేయగానే కృష్ణుడు నవ్వి, కొమ్మ దానవనాథుని కొమ్మ ఆహవమునకు తలగను గురు విజయము గయి కొమ్మ లే కొమ్మాభరణములు నీవు కోరిన విత్తున్ అన్నాడు. పోతన గారికి ఇలాంటి చాలా ఇష్టం, అన్నిటికీ కొమ్మ 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 అని వస్తుందన్నమాట. కొమ్మ అంటే ఓ అమ్మాయి. దానవనాథుని కొమ్మాహవమునకు తొలగి, ఈ రాజుగారి యొక్క సైన్యం అంతా యుద్ధరంగం నుంచి తొలగి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. గురు విజయము గై కొమ్మ మంచి విజయాన్ని కై కొమ్మ స్వీకరించు లే కొమ్మ ఆభరణములు నీవు కోరిన విత్తున్, నువ్వు ఏ ఆభరణాలు కోరుకుంటే విస్తాను, యుద్ధరంగంలో నన్నే మెప్పించో, అబ్బా విల్లుచ్చుకుని ఏం యుద్ధం చేసావు, ఎప్పుడు నేర్చుకున్నావు భామా అన్నట్టు ఏమి ఎరగనట్టుగా. అన్నీ నేర్పింది ఆయన, ఇచ్చింది ఆయన. అంటే ఏమోనండి, నాకే తెలియకుండా యుద్ధం చేశాను, చూశారా మరి, అందుకే నేను మీతో కూడా వచ్చింది. ఇక మీద ఎప్పుడు యుద్ధానికంటే నేను వచ్చాను అనుకోండి, మీరు హాయిగా నిద్రపోవచ్చు. మీరు మధ్య మధ్యలో పురాణాల్లో కూర్చుని నిద్రపోయినట్టుగా జనాలు అప్పుడప్పుడు మీరు హాయిగా వెనకాతల ఈ గరుత్మంతుని మీద నిద్రపోతూ ఉంటే నేను యుద్ధం చేస్తాను, అంతా నా ఘనతే అందిట. ఓహో అన్నాడు ఆయన. పాప ఆయన ఏం మాట్లాడ్డావు, అంతా నా ఘనతే అంటుంటే అలాగే అన్నాడు ఆయన. భార్యను అలా చూసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు చూసుకున్నట్టు చూసుకుంటే ఈ తగాదాలు వస్తాయా, అసలు విడాకులు కోర్టుల దాకా పెడతాయా, ఏం వెళ్ళావు. ఈ తర్వాత కృష్ణుడు ఏం చేశాడు, ఇక నువ్వు కూర్చో నేను చూస్తానగానే ఇప్పుడు నరకాసుడు చూసి, ఏం కృష్ణ నీకు ఏమన్నా అసలు సిగ్గున్నదా బిడియం ఉన్నదా అన్నాడు ఆయన. సిగ్గు శరము లేదా అని పదం వాడతాం కదా మనం, నిజానికి శరం అంటే హిందీ పదం, అది శరం అనే హిందీ పదానికి తెలుగులో కూడా సిగ్గు అనే అర్థం. సిగ్గు అనే తెలుగు పదం శరం అనే హిందూ పదం కలిపి ఆ శరంనేమో మన శరముగా మార్చి సిగ్గు శరము లేదా అంటాం. అంటే బాగా సిగ్గుపడ్డానికి సిగ్గు శరం వాడతాం అనమాట, అగ్నిప్పులాగా. అందుకని వాడు సిగ్గు శరం లేదా అంటే అన్నం కూడా మగువ మగవారి ముందట మగతనములు చూపరణము మానుట నీకు మగతనము కాదు ధనుజులు మగువల్ల దశ జనరు మగల మగలౌట హరి హరి. ఇదా యుద్ధం అంటే ఆడదానికి విల్లిచ్చి నువ్వేమో దర్జాక వెనకాతలు కూర్చుంటావా, పైగా పొగుడుతావా ఎప్పుడు బాణం వేశామని. ఇది కూడా గొప్ప యుద్ధం అనుకుంటున్నావా, మేము రాక్షసులం. రాక్షసులు మగవాళ్ళకి మగవాళ్ళు, మనగాళ్ళకి మనగాళ్ళు. ఆడవాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం చెయ్యం, అందుకే మీ ఆవిడ చంపింది. అంతేగాని నేను రెచ్చిపోతే ఈ పాటికి మీ ఆవిడ ఎప్పుడో పడగొట్టేవాడి అన్నట్టు, పైగా ఏం ఎరగనట్టు, ఏదో తన ఘనకార్యంలాగా ఈ విధంగా సమర్థించుకుంటూ స్త్రీ చేత యుద్ధం చేయించి వెనక దాచుకునే పిరికివాడి అనుకోలేదు. ఇలా వెనక దాక్కునే పిరికివాడితో యుద్ధం చేస్తున్నానని కానీ పక్కపక్కనవి నరక, ఆవిడ ఆడదో లేక నేను ఇంకొకన్నో, ఇప్పుడే చూద్దు కానీ ఎన్నాళ్ళటి నుంచో నువ్వు దేవతల్ని పీడించావు, అదితి కుండలాలు లాక్కున్నప్పుడు ఆడదనిపించలేదే, ఇప్పుడు ఈవిడ ఆడదనిపించిందా. 16,000 మంది రాజకన్యకల్ని అమాయక స్త్రీలను చెరసాల్లో పెట్టావు, అప్పుడు నీకేమనిపించలేదా, ఇప్పుడేమో ఈవిడ ఆడది కింద కనపడిందా. ఆ స్త్రీమూర్తితో యుద్ధం చేయలేక సిగ్గు లేక మీ సైన్యం అంతా చచ్చిపోతే, పైగా యుద్ధం మేము చెయ్యకుండా ఊరుకుని చచ్చిపోయామంటావా, ఇప్పుడు చూసుకో నువ్వు. నరక ఖండించద మత్కర కాండాసన విముక్త ఘన శరముల భీకర కాయు నిన్ను సుర కిన్నర కాంతలు చూచి నేడు నందం వందన్. ఒరి నరక, భయంకరమైన నీ శరీరాన్ని నరిక అవతల పారేస్తాను, నీ తల కింద పడితే ఇప్పుడు ఈ దేవతలు మానవులు వీళ్ళందరూ సంతోషిస్తారు, స్త్రీలకి ఆనందం కలిగిస్తాను నేను, ఆడవాళ్ళని పీడించే ఏ దుర్మార్గుడు బతకూడదు అని ఈసారి కృష్ణ పరమాత్మ యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఘోర యుద్ధం జరుగుతుండగా వాడు శూలం విసిరేట, ఆ శూలాన్ని మధ్యలో నరికేసి కృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం వాడి తల నరికేసింది, కింద పడిపోయాడు వాడు. ఆ కింద పడిపోయినప్పుడు అక్కడ రాశారండి ఒక మాట, ఎల్లాలం కిటి అయిన కాలమున మున్నే నవ్వు ఘోషింతువో తల్లి నిన్ను దలంచి అయిన ఎచటం తన్ను కృపంగా వడే చల్లంబో తల ద్రెంచనంచు ఇలనాక్షేపించు చందం బునం త్రెళ్ళెన్ చప్పుడు కాగ భూమి సుతుడి దీప్తాక వక్షోణిపై. అమ్మా ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఈ చక్రంతో తల నరికిన వెంటనే నాకు జ్ఞానోదయం అయ్యింది, ఈయన విష్ణువు నా తండ్రి అని అర్థమయ్యింది. కానీ ఈ నాన్నగారికి అస్సలు జాలి లేదు, పూర్వం వరాహ రూపంలో ఉన్నప్పుడు నువ్వు అతని భార్యవి కదా, అతని వల్లే నేను నీకు జన్మించాను కదా, ఆ మాత్రం ప్రేమ మనస్సులో పెట్టుకోకుండా భార్యవైన నీ మొహం కొడుకు నేను నా మొహం కూడా చూడకుండా పక్షపాతం లేకుండా నా తల నరికి కింద బారేస్తాడా అని లోకాన్ని ఆక్షేపిస్తూ వాడి తల ఢామ్ అనే శబ్దంతో నేల మీద పడిపోయిందిట. అంటే పరమాత్మనికి కొడుకైనా ఒకటి ఇంకోటైనా ఒకటి, లోక కంటకులు దుర్మార్గులు ఆయనకి కొడుకులు ఏమిటి, మనందరం ఆయన పుత్రులమే, ఆయనకి ప్రత్యేక పక్షపాతం ఉండదు. ధర్మ సంస్థాపన కోసం స్వపర భేదం లేకుండా ఒకే రకమైన శిక్ష వేశాడు. ఆ విధంగా వాడి కింద పడిపోగానే భూదేవి ఒక దండ పుచ్చుకొచ్చింది, దానికి వైజయంతి మాల అని పేరు. అప్పటి నుంచి ఆ మాల ఆయన ధరించేవాడు, వైజయంతి మాల ధారి. అది పుచ్చుకొచ్చి అంభోజ నేత్రుడివి, అంభోజ గర్భుడివి, అంభోజ మాలా సమన్వితుడివి, అటువంటి నీకు నమస్కారం అని దండ మెడలో వేసి, దుర్మార్గుడైన కొడుకుని సంహరించావు, నేనేం బాధపడ్డంలా, కానీ నరకాసురుడు కొడుకు వీడు, భగదత్తుడు కుర్రాడు, వీడు అమాయకుడు, వీడిని రక్షించనగానే అయితే వీడికి అభయం ఇస్తున్నాను, నరకాసురుడి వైష్ణవాస్త్రం వీడికి వస్తుంది, ఆ వైష్ణవాస్త్రం నా మీద మాత్రం ప్రయోగిస్తే వీడు నశిస్తాడు, నా మీద ప్రయోగించినంత వరకు వీడికి ఏం ప్రమాదం లేదు, బుద్ధిగా ఉన్నాడా వీడు సుఖంగా ఉంటాడు, వెకిలి వేషం వేస్తే తండ్రితోటే పోతాడు అని వాడిని దీవించి నరకాసురుడి రాజ్యానికి వాడిని పట్టాభిషిక్తుండి చేసి చెరసాలలో ఉన్నటువంటి 16,000 మందిని బయటికి తెప్పిస్తే వాళ్ళు 16,000 మంది ఇందాక చెప్పే మంత్రస్వరూపిణులు. ఎవరికి వాళ్ళు నన్నే కృష్ణుడు వరించాలన్నారట. అందరినీ ఒకేసారి తీసుకొచ్చి 16,000 కళ్యాణ మండపములు కట్టి 16,000 రూపములు ఒకేసారి ధరించి ఒకే ముహూర్తంలో అందరినీ పెళ్లి చేసుకున్నాడు ఆయన. సెకండ్ తేడా లేకుండా 16,000 మంగళసూత్రాలు కట్టేట. అప్పుడు అర్థమైంది లోకానికి, ఆహా పరమాత్మ అన్నారు. అలా చేసుకోగలిగితే మీరు కూడా చేసుకోవచ్చు. అంతేగాని ఒత్తప్పుడు మాట్లాడకూడదు, అనవసరమైన ప్రసంగం. కాబట్టి ఆ పరమాత్ముని యొక్క దివ్య లీలా విభూతితో వారందరికీ 16,000 భవనాలు ఇచ్చాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు సంపూర్ణ కళ్యాణ స్వరూపుడు అయ్యాడు. ఇంకా తక్కిన అనేక దివ్య విశేషాలతోటి మనం మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:20 కలుసుకుందాం.
ఇంకా 4 రోజులు వెళ్ళింది, 4 రోజులు సత్యయోగం చేసుకోండి.